అలాగే నారదుడు పైనుంచి తెల్లగా వచ్చాడనమాట. ఆ వస్తున్నాయన్ను చూస్తే ఏదో పిండి వెన్నెలో కురిసినట్టుందిట. ఆయన కిందకు వస్తున్నాడు, ఆయన చేతిలో మహతి అనే ఒక వీణ ఉన్నది. ఈ మహతి అనే వీణ మీటుతూ ఉంటే అందులోంచి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఈ అష్టాక్షరీ మంత్రం ధ్వనిస్తోందిట. కేవలం నారాయణ మంత్రమును మాత్రమే వీణ నుంచి మీటుతున్నాడు ఆయన. ఇంకా నోరు విప్పి పాటలు పాడితే హరిపాటలు తప్ప ఇంకేముండదు, హరిగానం తప్ప ఏముండదు. అందుకే నేను ఒకప్పుడు నారదుడి గురించి వర్ణిస్తూ హరిమంగళ గాన భజన హారితరగళ అన్నాను. ఆ మహాత్ముడు హరిభజన తప్ప మరొకటి చేయడు ఆయన. ఇంకా ఆయన నోటి నుంచి వస్తున్నటువంటి గాన మాధుర్యమునకు యోగులు పొంగిపోతున్నారు, నది కూడా పొంగింది. ఇంకా తమాషా చెప్పమంటారా? నారదుడు పాడుతూ ఉంటే ఎండిపోయిన చెట్టు ఒకటి ఉందిట భూలోకంలో, ఆ చెట్టుకి చిగుళ్ళు వచ్చి చచ్చిపోయిన చెట్టు బతికిందిట. ఎండిపోయిన మ్రోడులకు కూడా చిగుళ్ళు వచ్చేలాగా మధురంగా గానం చేస్తాడు ఆ మహాత్ముడు. ఆయనకి నల్లని జటాజూటం ఉన్నది. ఈ జటాజూటము పూర్తి నలుపు కాదు, అలాగని పూర్తి ఎరుపు కాకుండా అప్పుడే పుట్టిన చిగుళ్ళు ఎలా ఉంటాయో ఆ రంగులో ఉన్నాయట. అందుకే ముక్కు తెమ్మన పారిజాత అపహరణంలో నారదుణ్ణి వర్ణిస్తూ జడలు మోక్షద్రుపల్లవ చెంకచేయ అంటాడు. నారదుడు మోక్షమిచ్చే చెట్టు, చెట్టుకు పుట్టిన చిగుళ్ళులో ఉన్నాయట ఆయన తల వెంట్రుకలు. మోక్షవృక్షం పల్లవములు అన్నట్టుగా ఉన్నాయట. అటువంటి మహాత్ముని యొక్క జటాజూటముల కాంతి ఆ ప్రాంతాన్ని ప్రభాత దీధితితో నింపేయన్నారు. సూర్యుడు ఉదయిస్తే ఎర్రని కిరణాలు వస్తాయి. నారదుని జటాజూటం చూస్తే హఠాత్తుగా సూర్యుడు ఉదయించాడేమో, ఎర్రని కిరణాలు వస్తున్నాయేమో అనిపిస్తోంది. ఇంకా ఆయన మెడ నిండా తులసి మాలలు ఉన్నాయి. ఈ తులసి మాలలలో నుంచి వస్తున్న సువాసన పీల్చి జనం మత్తెక్కిపోయారు. అంత బాగుంటుంది తులసి వాసన. ఆయన వైకుంఠము స్వర్గలోకం మొదలైన లోకాలలో ఉండే తులసి మాలలు వేసుకుంటాడు గనక ఆ తులసీ దళాల వాసన చాలా బాగుంటుంది అనమాట. దానితో ఆ పరిమళంతో నిండిపోయింది వాతావరణం. ఆ వచ్చినవాడు వాసవీనందనుడు, సత్యవతీ సూనుడు, పరాశర పుత్రుడు, పరమజ్ఞాని, ఎవరికైనా దుఃఖం వస్తే తొలగించేవాడు అటువంటి మహాత్ముడు, కీర్తి పొందినవాడు నారదుడు అక్కడికి అడుగుపెట్టాడు. వచ్చినవాడు నారదుడు కదా, అందుకే తక్షణం లేచి నిలబడి ఆయనకు ఆసనమిచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి అర్ఘ్యమిచ్చి ఆ తర్వాత ఆయన పాదసేవ చేసి ఆయన చేతికి ఒక మాల ఇచ్చి సమయానికి ఆయన దగ్గర పూలమాలలు ఉందట అది కూడా ఇచ్చి ఒక నమస్కారం చేసి ఆయన అనుమతి తీసుకుని కూర్చున్నాడు. ఎదురుగుండా నారదుడు కూర్చున్న గురువుగారు, వ్యాసుడి మనస్సులో మాత్రం ఇంకా చింత అలాగే ఉంది. అప్పుడు నారదుడు అన్నాడు, ఏం నాయన, 18 పురాణాలు రాసిన వాడివి, బ్రహ్మస్వరూపుడివి, భారతమనే పంచమ వేదం రాసిన వాడివి, యోగులకు నాయకుడివి, ఇన్ని ఉండి గర్వం లేనివాడివి, అందుకే వినీతుడవు, నీవు వినయం కూడా కలిగిన వాడివి, ఒక సామాన్యుళ్లాగా పిరికివాడిలాగా దుఃఖం చెందుతున్నావు, కారణమేమిటి? ఏదో ఒక కారణం లేకుండా మనిషికి మానసికమైన బాధ రాదు, నీ మనస్సు అశాంతితో ఉండడానికి గల కారణమేమిటి చెప్పు, కారణమేమి పరాశరాత్మజ అన్నాడు. అనగానే అప్పుడు ఆయన, స్వామి మీకు తెలియందేముంది, మీరు చెప్పినట్టే నేను 18 పురాణాలు రాశాను, శిష్యుల్ని తయారు చేశాను, భారతం రాశాను, వేదాలు విభజించాను, ఇంతమందికి అశాంతి తొలగించి శాంతినిచ్చాను, కానీ నాకు మాత్రం మనశ్శాంతి లేదు, అందరికీ రోగాలు తొలగించే డాక్టర్ గారికి రోగం పట్టుకుందిట, అలా ఉంది నా పరిస్థితి. మనస్సు అశాంతితో ఉంటే ఎలా ఉండగలుగుతాను నేను, కారణం ఏమిటో తెలియదు, నాకు మాత్రం మానసిక శాంతి లేదన్నాడు. అప్పుడు అన్నాడు నారదుడు, అందుకే వచ్చాను నేను నీ దగ్గరికి, నీలాంటి వాళ్ళు అశాంతితో ఉండకూడదు, లోకాల్ని బాగు చేయాలి, మీలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి మేము వస్తాం. ఇప్పుడు చెబుతున్నాను, నీకు మనశ్శాంతి లభించకుండా ఉండడానికి గల కారణం, నీవు అన్ని పురాణాలు రాసావు, ధర్మములు చెప్పావు, వేదములు ఇచ్చావు, కానీ ఎక్కడైనా భగవంతుడైన శ్రీహరి లీలలు వర్ణించావా? అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి, అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ తెల్పవు ధర్మముల్ ప్రపంచిల్చిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు ఈ కొంచెము వచ్చుటల్ల హరిగోరిను తింపమి నార్యపూజిత. నీవు భారతంలో ఎన్నో ధర్మములు చెప్పావు, పురాణములలో మానవులు ఎలా పడుకోవాలో, ఎలా అన్నం తినాలో కూడా సూచించావు. ఉదాహరణకి మార్కండేయ పురాణంలో, దత్తాత్రేయ చరిత్రలో, మదాలస చరిత్రలో మదాలస కుర్రాడికి ధర్మాలు చెబుతూ అందులో సదాచారములు చెబుతూ, నరుడుత్తమ పశ్చిమముల శరముగా నిద్రించుటెగ్గు చేయు కుమారా, శరమున నగస్తుడుండెను సురనాథుండొండె ఉండ సుప్తి కనదగున్. ఎప్పుడు దక్షిణం దిక్కు కాని లేదా తూర్పు దిక్కుకేసి తలపెట్టుకుని నిద్రపో. నరుడు ఉత్తర పశ్చిమముల శరముగా నిద్రించుట ఎగ్గు చేయు కుమారా, పడమర వేపు లేక ఉత్తరం వేపు తలపెట్టుకు నిద్రిస్తే నీకు ప్రమాదమవుతుంది. ఉత్తరం వేపు తలపెట్టుకుంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, పశ్చిమంకేసి తలపెట్టి నిద్రపోతే క్రమక్రమంగా దారిద్ర్యం పట్టుకుంటుంది, రుణములు వస్తాయి. ఇలా ఎన్నో ధర్మములు, ఎలా నిద్రపోవాలో, ఎలా అన్నం తినాలో, గురువుల్ని ఎలా సేవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో చెప్పారు. ఇవన్నీ ధర్మములు, మానవ జీవితానికి పనికొచ్చే ఆచారములు, ఇంకా సూక్ష్మములు చెప్పావు. ఎన్ని ధర్మములు రాసినా ఎక్కడైనా శ్రీకృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతం, ఆయన వివాహ ఘట్టం, ఆయన లీలలు, ఆయన చేసిన దుష్ట శిక్షణ ఇవేం వర్ణించలేదు నువ్వు. మహాభారతంలో కృష్ణుడు ప్రధాన పాత్ర గనక కృష్ణుడి గురించి వర్ణించావు. కృష్ణుడు డైరెక్ట్గా భారతంలో ఎక్కడ ఎంటర్ అవుతాడు మనకి అంటే, ఆది పర్వంలో ద్రౌపదీ స్వయంవరంలో కనపడతాడు. అప్పటి వరకు పాండవులు కృష్ణుడు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోలేదు. అంటే సినిమాలను నమ్మకండి, సినిమాల్లో మత్తు వదలరా పాటలు వినడానికి బాగుంటాయి, అవి సినిమాలు కానీ భారతంలో ఉండవు. కేవలం ద్రౌపదీ స్వయంవరంలో మొట్టమొదట కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. భగవద్గీత తప్పదు కాబట్టి నువ్వు అక్కడ రాశావు, కానీ కృష్ణుడు పుట్టడం, పోతన వంటి వాళ్ళని సంహరించడం, ఇంకా ఎన్నో లీలలు చేయటం, అక్రూరుడికి విశ్వరూపం చూపించడం ఇవేవి నువ్వు వర్ణించలేదు. ఆయన అవతార సమాప్తి మౌసల పర్వంలో వస్తుంది కాబట్టి రాశావు. అంటే ఏమిటనమాట, కథలు ఎన్ని ఉన్నా, ధర్మములు ఎన్నున్నా, ఎన్ని గొప్ప విశేషములున్నా శ్రీహరి యొక్క అవతార ఘట్టాలు వర్ణించాలి. భగవంతుడు దుష్ట శిక్షణకి ఎన్ని అవతారాలు ఎత్తాడో అవతారాలన్నీ వర్ణించాలి. మత్స్యావతారం, కూర్మావతారం, నారదావతారం, వృషభావతారం, కపిలావతారం, దత్తాత్రేయావతారం, యజ్ఞావతారం, ఇటువంటి అవతారములన్నిటినీ వర్ణించకపోవడం వల్ల, ఆయనకి సంబంధించిన విశేషములు ఇవ్వకపోవడం వల్ల నీ మనస్సుకి శాంతి లేకుండా పోయింది. అసలు పుస్తకం అంటే ఏమిటి, కావ్యం అంటే ఏమిటి? ప్రతి పుస్తకాన్ని గ్రంథం అనకూడదండో. ఈ మధ్యన చాలామంది మేము పుస్తకం రాసాం, గ్రంథం రాసామంటే అనరు. నన్ను ఎవరో ధర్మ సందేహాలు అడిగారు, దత్త చరిత్ర అంటే ఏ పుస్తకం చదవాలి అన్నారు. దత్త చరిత్ర అంటే కేవలం స్వామీజీ రాసినది మాత్రమే దత్త చరిత్ర అని ధర్మ సందేహంలో భక్తి టీవీలో చెప్పాను, నేను మొహమాట లేకుండా చెప్పాను. ఎవరు పడితే వాళ్ళ మేము పుస్తకం రాసేసి ఇదే దత్త చరిత్ర అంటే కాదు, దానికి ఒక ప్రామాణికం ఉండాలి. దత్తుడు రాసినప్పుడే అది దత్త చరిత్ర అవుతుంది. కాబట్టి ఎందుకు చెబుతున్నాను నేను అంటే, ఎప్పుడూ కూడా గ్రంథమునకు కొన్ని నియమములు ఉన్నాయట. ఏది కావ్యం, ఏది అకావ్యం? హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి వెలుంగొల్దు. శ్రీహరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండద యోగ్య దుర్మలినవత్కాకోలకర్తాకృతి. ఏ కావ్యములో హరినామస్మరణ ఉంటుందో ఆ కావ్యమే కావ్యము. శ్రీ మహావిష్ణువు లీలలు, ఆయన నామం, ఆయన గుణములు వర్ణింపబడిన కావ్యము ఎటువంటిది? ఇందులో చెప్పారు, కైలాస పర్వతంలో మానసము అని ఒక సరోవరం ఉన్నది. ఈ మానస సరోవరంలో నీరు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. అందులో బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులుంటాయి, హంసలుంటాయి. హంసలతో, సువర్ణ పద్మములతో, నిర్మల జలముతో ఉన్న కైలాస పర్వతములోని మానస సరోవరం ఎటువంటిదో శ్రీహరి లీలలు వర్ణింపబడిన కావ్యము అటువంటిది.
ఇప్పుడు శ్రీహరి కావ్య లీలలు లేవు, ఏదో పరికిమాలని కథ రాశాం, ఓ పుస్తకం రాశాం. ఈ పుస్తకం ఎటువంటిది? కొన్ని కథలు ఈ మధ్యన వస్తున్నాయిగా. ఈ పుస్తకాలు 100 రూపాయలకి మా చిన్నప్పుడు అమ్మేవారు, ఇప్పుడు 1400, 1500 ఎట్టుకుంటున్నారు పిచ్చాళ్ళు కొంతమంది. అర్ధరాత్రి అమావాస్య, కాకులు కావన్నాయి, గొడ్లగోవలు గోయ్ అన్నాయి, అప్పుడు తెరుచుకుంది తలుపు ఠేం అని పక్కన సినిమాలో గంట కొడతాడు పక్కన. ఇంకా చూడండి, ఈ జనాలు ఏమో పిచ్చాళ్ళు గుండెలు అలా పట్టుకుంటారు. లేదా ఇంక ఈ మధ్య కాలంలో 500,000 ఎపిసోడ్ల సీరియల్స్. ఈ మధ్యన హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో సీరియల్ చూస్తూ తలుపు వేసుకుని తలుపు తీయడం మర్చిపోయి అలా చివరికి కుర్చీలో చచ్చిపోయింది ఒక ఆవిడ. ఆవిడ చచ్చిపోయిన 40 రోజుల తర్వాత లోపల నుంచి వాసన వస్తుందని తలుపు తీసి లోపలికి వెడితే కుర్చీలో కూర్చుని రిమోట్ పట్టుకుని చచ్చిపోయింది ఆవిడ. ఆ ఎదురుగుండా సీరియల్ అనమాట, అత్తవా పెంట మీద చెత్తవా అనే ఒక సీరియల్. ఈ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో తెలియక ఈవిడ గుండెకి చచ్చిపోయింది. కానీ పాప ఆవిడ లోపల తలుపు వేసుకుంది, ఆవిడ ఒక్కతే ఉంటుంది కాబట్టి ఎవరికీ తెలియలేదు. ఈ సీరియల్ చూస్తే చివరికి అక్కడికి పోతాం యమలోకానికి. ఏమిటి దానిలో ఉపయోగం? పొద్దున్న చక్కగా దత్తభాగవతం వస్తుంది, స్వామీజీ చెప్పిన వ్యాసభాగవతం వస్తుంది, అది చూడడం. అవి చూడడానికేమో కొంతమంది ఉంటారు, ఇవి చూడడానికి లక్షల్లో వెళ్ళిపోయి లైకులు దానికి మళ్ళీ డెజలైకులు ఏవో ఒకటి కొట్టడం. ఇవి చాలా పిచ్చి పిచ్చి కథలు అన్నమాట. ఈ కథలట ఎటువంటివి? ఒకచోట ఓ పెద్ద గుంట ఉన్నది, ఆ గుంటలో వర్షాకాలంలో నీరు చేరింది. ఈ వర్షాకాలంలో నీరు చేరిపోయిన గుంట నీరు కొంతకాలం పోయాక ఎవరు వాడకపోతే ఏమవుతున్నది? మురికి అయిపోయి పచ్చని తట్టు తేలి అసహ్యంగా దుర్వాసనతో నిండిపోతుంది. అందులో నీటి కాకులు చేరతాయి. నీటి కాకులు అందులో చేరి తిరిగి ఆమె నాచు తింటాయి, అందులో ఉన్న చెత్త చెదారం తింటాయి. కాకులతో, నీటి కాకులతో, మురికి నీటితో, భయంకరమైన దుర్వాసనతో కూడిన ఒక మురికి నీటి గుంట ఎటువంటిదో శ్రీహరినామస్మరణము చెల్లేని పనికిమాలిన కథలు అటువంటివట. నేను చెప్పలేదు, ఇది భాగవతంలో చెప్పారు, మీరు చూడండి. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణ అంభోజ హంసావళి సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు. శ్రీహరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మలినవత్ కాకోలగర్తాకృతిన్ అన్నారు. అంటే దుర్మలినం మురికి నీటితో, చెత్తతో కాకులకు, మురికి నీటి కాకులకు, బొంత కాకులకు, నీటి కాకులకు నిలయమైన గుంట హరినామస్మరణ లేని కథ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? భాగవతం కొనుక్కుని కనీసం ఇంట్లోనే పెట్టుకుంటే 10 సార్లు భాగవతం భాగవతం అంటే భాగవతం. ఎందుకు ఈ పనికిమాలిన కథలు? దానివల్ల ఏం ఉపయోగం లేదు. అందువల్ల ఉత్తమ గ్రంథాలు పెట్టుకోవాలి. నీవు చాలా గ్రంథములు రాసినా అందులో పూర్తిగా హరి లీలలు లేకపోవటం వల్ల నీకు కొంత కొరత వచ్చింది. కాబట్టి నా మాట విను, నీకు ఈ కొరతకి మూల కారణం హరి లీలలు రాయకపోవటం. భాగవతం అంతా 18,000 శ్లోకాలతో 12 స్కంధములతో లోకానికి కావ్యముగా అందించు, భాగవతం అనే గ్రంథంగా అందించు అనగానే మళ్ళీ వ్యాసునికి అనుమానం వచ్చిందండోయ్. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా వినాలి. నారదుడు భాగవతమును రాయమని వ్యాసుడికి, అంటే విష్ణుస్వరూపునికి చెప్పాడు. చెప్పినవాడు విష్ణువు యొక్క అంశతో పుట్టినవాడు, వింటున్నవాడు విష్ణుస్వరూపుడు. కానీ వ్యాసుడు ఏమన్నాడో తెలుసా వినయంగా? నేను భాగవతం రాసేటప్పుడు అపశబ్దములు వస్తాయేమో అన్నాడు. వ్యాసుడి వంటి పండితుడు ఈ ప్రపంచంలో ఉంటాడా? అటువంటి వాడే అన్నాడు, నేను రాసేటప్పుడు అక్షర దోషములు వస్తాయేమో, చందో దోషాలు ఉంటాయేమో, ఒకవేళ అపశబ్దములతో భాగవతం రాస్తే నేను పాడైపోతానా, బెడిసి కొడుతుందానా అని అడిగాట. ఆయన కోసం కాదు, మన కోసం అడిగాడు. మనలాంటి వాళ్ళం భాగవతం చదివేటప్పుడు ఒక్కొక్కప్పుడు పొరపాటు చదవడం చేత కాకపోతే, తప్పులు చదివితే ఏమైనా ప్రమాదం ఉంటుందేమోననే దృష్టితోటి ఆయన అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా నారదుడు? అపశబ్దంబులగూడియుల్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావింపుతున్ పాడుతున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతం బుచింతింపుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ చింతింపుమాగా. నాయన వేదవ్యాస మహర్షి,
భగవంతునికి భక్తి కావాలి, భాష మీద ఆయనకేం శ్రద్ధ ఉండదు. ఆయన అవతలవాడి పాండిత్యం కాదు, భక్తిని చూస్తాడు. భావగ్రాహీ జనార్దన. అందువల్ల నువ్వు భాగవతం రాస్తుంటే ఒకవేళ అపశబ్దాలు ఉన్నా అపశబ్దములతో కూడినప్పటికీ హరిచరిత్రని ఆలాపన చేస్తే సకల పాపములు తొలగిపోతాయి. అందుకే మహాత్ములు హరిని గురించి పాడతారు, హరి గురించి వ్రాస్తారు, హరి గురించి పురాణం చెబుతారు. లేక నేను ధైర్యం చేసి పురాణం చెప్పడం ఏమిటి? విష్ణువు దగ్గర విష్ణువు కథ చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి? నాకు నారదుడు ఆనాడు చేసిన ఉపదేశం వల్లే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను. అపశబ్దములతో కూడినప్పటికీ హరిచరిత్రని చెప్పిన వాడికి సమస్త పాపములు తొలగుతాయి. అందుకే హరిని పాడతారు కొందరు, హరిని వర్ణిస్తారు కొందరు, హరి గురించి పురాణం చెబుతారు కొంతమంది, హరిని జపం చేసి మెప్పిస్తారు కొందరు, తపస్సు చేస్తారు కొందరు. ఈ విధంగా నిరంతరం అందరూ కొన్ని పనులు చేస్తే అశ్రాంతంబు వీణులను వినుచు. మీరేం చేస్తున్నారు? వింటున్నారు, నిరంతరం వింటున్నారు. 24 గంటలు హరిచరిత్ర వింటారు కొంతమంది. ఇలా విని తపస్సులు సాధువులుగా మారతారు. ఇలా వింటే వీరంతా తపస్సులు అవుతారు, సాధువులు అవుతారు, తత్వజ్ఞ ఎవరైనా బాగుపడతారు. కాబట్టి ఆలోచించు, ఎవరైనా తరించడానికి భగవంతుని మీద భక్తి ఉంటే చాలు, పాండిత్యం అక్కర్లా. పాండిత్యం 2వ కేటగిరీ, అది అవసరమే. అది లేకపోతే రాయలేము, చెప్పలేము. కానీ ఒకవేళ దోషం వచ్చినా పర్వాలేదు, భక్తితో మాత్రం నువ్వు రాయి. ఇప్పుడు చెబుతున్నాను నా గురించి నీకు విను. నేను పూర్వజన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ 10 మంది ఇళ్లల్లో పాచి పని చేసేది. ఇళ్లల్లో పనులు చేసి పని అయ్యాక ఇంటికి వస్తున్నప్పుడు మా అమ్మకి ఆ యజమానులు మిగిలిపోయిన అన్నం ఇచ్చేవారు, కూరలు ఇచ్చేవారు, మజ్జిగలు ఇచ్చేవారు. ఈ పదార్థాలు పట్టుకొచ్చి నాకు పెట్టేది. అలా ఒక వంట వాళ్ళ ఇళ్లల్లోనూ వాళ్ళ ఇళ్లల్లోనూ పనులు చేసుకునేటటువంటి ఒక దాసీపుత్రుణ్ణి పూర్వజన్మలో నేను. దాసీపుత్రుణ్ణి ఈరోజు నారదుణ్ణి అయ్యాను. ఎందువల్ల? భాగవతం శ్రద్ధతో వినడం వల్ల. మహానుభావులు భాగవతం చెబుతూ ఉంటే శ్రద్ధతో వినడం వల్ల ఒక దాసీపుత్రుడు నారదుడయ్యాడు. కాబట్టి భాగవతం ఎంత గొప్పదో ఆలోచించుకున్నాడు ఆయన. అనగానే వ్యాసునికి అనుమానం వచ్చింది. ఏమిటి, నీ పూర్వజన్మలో అంట్లుతోమే ఒక దాసీపుత్రుడిగా పనిపిల్ల యొక్క కొడుకువా నువ్వు. అటువంటి వాడి ఇవాళ నారదుడిగా మాకు గురువుగా మారి వైకుంఠం నుంచి భూలోకానికి, భూలోకం నుంచి స్వర్గానికి, ఎక్కడికి పడితే అక్కడికి వీసా, పాస్పోర్టు, ఎంట్రీలు, గందరగోళాలు లేకుండా తిరగలుగుతున్నావా? ఇంత స్థితి నీకు ఎలా వచ్చింది? నీ పూర్వజన్మ రహస్యం చెప్పన్నాడు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఒక దాసీపుత్రుడు నారదుడు ఎలా అయ్యాడా అని తెలుసుకోవడానికి వ్యాసునికి అనుమానం వచ్చి అడిగితే అప్పుడు నారదుడు తన పూర్వజన్మ రహస్యం చెప్పాడు. ఇక్కడ నుంచి భాగవతం అన్నమాట మొదలైంది. అసలు పూర్వకల్పంలో ఒకనొక కల్పంలో ఒక బ్రహ్మకల్పంలో నేను ఒక అగ్రహారంలో పుట్టాను. ఆ అగ్రహారంలో అంత మంచి బ్రహ్మజ్ఞానం కలిగిన వేద పండితులు, మహాత్ములు వాళ్ళు. వాళ్ళల్లో చాలామంది ఇళ్లల్లో మా అమ్మ ఏదో వీధి తుడవడం, ఆవులకి గడ్డి వేయడం, పాలు పెతకడం, పిడకలు తరచడం, అంట్లు తవ్వడం వంటి పనులు చేసేది. మా అమ్మ ఒక దాసి. చిన్నప్పుడే నా తండ్రి పోయాడు. ఈ మాట సుస్పష్టంగా వ్యాఖ్యలో చెప్పారు. ఎందుకంటే నారదునికి చిన్న వయస్సులోనే పితృవియోగం కలిగిందిట. మళ్ళీ ప్రభుదత్త బ్రహ్మచారి గారు చాలా గొప్ప కావ్యం ఒకటి హిందీలో వ్రజ భాషలో భాగవతం రాశారు. అందులో ఈ విషయాన్ని మళ్ళీ స్పష్టం చేశారు. వ్రజ భాగవతం, గర్గ సంహిత, వ్యాస భాగవతం, ఈ మూడింట్లోనూ ఎక్కడైనా అందులో దొరకకపోతే ఇందులో దొరుకుతాయన్నమాట. అవి నారదుడు దాసీపుత్రుడిగా ఉన్న కాలంలో చిన్నప్పుడే పితృవియోగం కలిగిందిట. ఏదో ఈయనకి ఇంచుమించుకు ఒక 6-7 వచ్చాయి. ఈ చిన్న వయస్సులోనే ఆయన ఎప్పుడు పెద్దల్ని భక్తితో సేవించేవాడు. వీళ్ళమ్మ అందరి ఇళ్లలో పనిచేసేది కదా. ఆ పని అయ్యాక ఇళ్లలో వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు పట్టుకొచ్చి, నా బాబే నాకు ఒక్కడవే కొడుకురా, ఈ లడ్డూ తిను, బూరి తిను, ఇవన్నీ తిని మంచి భారీగా ఆరోగ్యంగా పెరిగి పెద్దవాడి అయిపోతే నాకు ఒక కోడలు వస్తుంది, కోడలు 4 మేడలు కాకపోయినా 2 గోడలైనా తెస్తుంది, ఏవో ఒకటి వస్తాయి, తర్వాత మనవలు మనవరాళ్ళు వస్తారు, వాళ్ళని ఆడించుకుంటాను, సుఖంగా బతుకుతానని ఈ కొడుకు మీదే వ్యామోహం పెట్టుకునేది. అదేంటో తెలియదండి, మానవులకి ఒకటే మాయ. ఇంకా పిల్లలు పుట్టి పట్టుమని 10 ఏళ్ళు రావు, అప్పుడు వీడికి ఎప్పుడు పెళ్లి చేద్దామో కోడలు వస్తుందా. మళ్ళీ కోడలు బాగా సాధించేసి డబ్బులు అన్నీ లాగి కోడలకి తిండి పెట్టకుండా ఎలా ఏడిపిద్దామా? దిక్కుమాలిన మాయ, మహాబాధ అన్నమాటిది. ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు పెద్దాడవుతాడు, ఎప్పుడు చదువుతాడు, ఎప్పుడు గొప్పవాడవుతాడు. వాడు పెద్దాడయ్యేలోపు వీడు ముసలాడైపోతాడని తెలియదు వీడికి.
రోజు రోజులు గడిచే కొద్దీ మనకు ఆయువు చెల్లిపోతుందని తెలియక మాయ వల్ల ఇంకా ఎప్పుడు 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 మన వాళ్ళ ఇంట్లోకి వస్తారా అనుకుంటారట. అందుకనే ఒక అద్భుతమైన పద్యాన్ని మహానుభావుడు అత్యంత ప్రాచీన కాలంలో కొరవి గోపరాజు రాశాడు. కొడుకుల్లు కల్గుదాక ఒక కొన్ని దినంబులు చింత నందనుల్ పొడమిన ఆయువు బలము బుద్ధియు విద్యయు చాల కల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజింపని చింత తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. కొడుకులు పుట్టకపోతే కొడుకులు పట్టలేదో కొడుకులు పట్టలేదో సంతానం లేదో అని కొంతకాలం ఏడుస్తారు. తీరా స్వామీజీ పాదాలు పట్టుకున్నాక ఆయన అనుగ్రహంతో నాయన పలానా తోటికి వెళ్ళని చెప్పారు, ఆ అనుగ్రహంతో సంతానం కలిగింది. పిల్లలు పుట్టాక ఇప్పుడు ఈ పిల్లవాడికి ఆయు ఉంటుందా లేదా ఆరోగ్యం ఉంటుందా లేదా అనుకుంటారు. ఆయువు ఆరోగ్యం వచ్చిందనుకోండి అప్పుడేం చేస్తారు, వీడికి ఎల్కేజీలో సీటు వస్తుందా లేదా, కడుపులో ఉండగానే సీటుకి డబ్బులు కట్టాలి కదా మరి డొనేషను, అందుకని సీటు వస్తుందా లేదా అనుకుంటారు. సీటు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇతర పిల్లలతోటి ఇతర బాలులతో పోటీ అనమాట. వాడికంటే వీడికి ర్యాంక్ వచ్చేయాలి. అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంకా లాస్ట్ ర్యాంక్ ఎవడికి వస్తుందండి, ఎవడికి వాడే. మా అబ్బాయికే నెంబర్ వన్ ర్యాంక్ రావాలి, వాడే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ బాగుండకూడదు అని అందరూ మొక్కుకుంటే ఎంత విష్ణుమూర్తిని ఏం చేస్తాడు, మీ 16 మంది వచ్చి మా పిల్లడికి ఫస్ట్ ర్యాంక్ అంటారు, 16 మందికి వరం ఇస్తే అందరికీ లాస్ట్ ర్యాంక్ ఎప్పుడు. సరే తేరా అదృష్టం బాగుంది, కుర్రాడు చదువుకున్నాడు, ఇప్పుడు ఉద్యోగం, ఆ ఉద్యోగం కూడా మళ్ళీ అమెరికాలోనే రావాలి, ఇంకెక్కడా ఉద్యోగం కాదనమాట. సరే అదృష్టం బాగుంది అమెరికాలో వచ్చింది. కొంతమంది మంచివాళ్ళు అయితే అమెరికాలో డల్లాస్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి దగ్గరలో ఇల్లు వస్తే బాగుండు అనుకుంటారు, కొంచెం సంస్కారం కలిగిన వాళ్ళు. లేనివాడైతే ఎందుకు వచ్చిందండి, అక్కడ లాస్ వేగాస్ అని ఒకటి ఉందిలేండి, అక్కడికి వెళ్ళగానే డబ్బులన్నీ వేగంగా లాస్ అయిపోతాయి, అందుకని లాస్ వేగాస్ అని పేరెట్టాను నేను. దాన్ని లాస్ అవుతాయి కనుక ప్రపంచ జ్యోతగృహం, అక్కడికి పోతారు, అది వారి కర్మ. సరే తీరా అక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు కోడలు వస్తుందా రాదా, ఈ కోడలు రాగానే కాళ్ళకి దండం పెట్టాలట, అత్తగారిని మామగారిని గౌరవించాలి, మొగుడు కొట్టినా తిట్టినా చంపేసినా పడి ఉండాలి, ఆస్తి అంతా పట్టుకొచ్చి ఇచ్చేయాలి. ఒక ఆవిడ అంతే తెలుసా, ఏమన్నా తెలుసా, గురువుగారు గురువుగారండి మా అల్లుడు మంచివాడేనండి, మా అమ్మాయి మాట వింటున్నాడు, మా కోడలే దరిద్ర పిల్లలండి, మా అబ్బాయి మాట వింటలేదు. అల్లుడు మంచివాడట, కూతురు మాట వింటున్నట్ట, కానీ కోడలు మాత్రం కొడుకు మాట వింటలేదట. ఏం గొప్ప టెక్నిక్కో మరి ఆవిడికి. అలా పాప ఈ తల్లిదండ్రులు కోడలు నోరిప్పకూడదు, డబ్బంతా పట్టుకొని చేతిలో వెయ్యాలి, తిట్టినా కొట్టినా పడాలి, అన్నం పెట్టకూడదు, అంటే మోగదాన్ని తెచ్చుకో వదిలిపోతుంది గొడవలేదు, ఇక ఇక తిట్టినా కొట్టినా పలకదు కదా అది. ఇవన్నీ అయ్యాక నిజంగా కోడలు వచ్చి మెడబట్టు గెంటింది అనుకోండి విసిగిపోయి, ఈ అత్తమామలు వస్తే చాలా ఏడిపించి వస్తున్నారని చెప్పండి అందంటే ఇక అక్కడి నుంచి తను నోలి భజింపని చెంత, అయ్యో కోడలు వచ్చింది గెంటింది కొరివైపోయింది మమ్మల్ని సేవించట్లేదని కొంతకాలం ఏడుస్తారు. ఈ విధంగా తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే అన్నారు. బహుశా ఆయనకి కూతుళ్ళు లేరు అందుకే రాయలేదు, కొడుకుల గురించి రాశాడు. ఈ విధంగా పుత్రులు శత్రులు సుమా అంటాడు ఆయన. ఎందుకు చెబుతామంటే ఈ మాయ వల్ల చిన్నప్పటి నుంచి పిల్లల మీద వ్యామోహం పెంచుకుని వాళ్ళని పెంచుతూ తాము తినకుండా వాళ్ళకి పెడతారండి. తల్లిదండ్రుల యొక్క ప్రేమ అదే, తల్లి ఎప్పుడు కూడా ఆ లడ్డూలు ఇవన్నీ నారదునికే పెట్టేది, వాడిని జాగ్రత్తగా చూసుకునేది. ఇలా ఉండగా చాతుర్మాస్యం ఆరంభమయ్యింది. ఆ కాలంలో ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి మొదలుకొని కార్తీక శుక్ల ఆ ఏకాదశి వరకు కూడా ఈ 4 నెలలు మహర్షులు యాత్రలు చేసేవారు కాదు, అప్పుడు వర్షాలు బాగా కురిసి ఎటు పెడితే అటు వెళ్ళడం కష్టం కనుక ఈ 4 నెలలు అంటే శయన ఏకాదశి నుంచి మళ్ళీ కార్తీక మాసంలో ఉత్థాన ద్వాదశి వరకు ఈ 4 మాసములు కూడా ఒకే చోట ఉండేవారు. ఉండి ఏం చేసేవారట, యజ్ఞములు చేస్తూ పురాణములు పారాయణ చేస్తూ వింటూ ఇతరులకు చెబుతూ గడిపేవారు. ఎక్కడైనా తీర్థస్థలాల్లోనో లేకపోతే మహానుభావులు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళ తోటల్లోనో ఎక్కడో చోట ఈ బ్రహ్మజ్ఞానులు విడిది చేసేవారు. ఒకసారి చాతుర్మాస్య కాలంలో మహాత్ములైన ఋషులు కొంతమంది ఈ నారదుడు దాసీపుత్రుడిగా ఉన్న ఊరు వచ్చారు. ఇంకా రెండు మూడు రోజుల్లో చాతుర్మాస్య దీక్ష ఆరంభం అవ్వాలి. ఆ సమయంలో వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు. కౌండిన్య, అత్రి, మరీచి, తక్ష, కపిల, అగస్త్య, అక్షపాద, ఆంగిర, శాండిల్య, క్రతు, కణ్వకొత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయాసురి, వామదేవ, కపి, దుర్వాసోబక, వ్యాఘ్రపాన్, మండ, వ్యాధి మహామునులు అన్నారు. ఒకళ్ళను మించిన వాళ్ళు ఒకళ్ళు, బకుడు, వ్యాసుడు అంటే ఆ రోజుల్లో ఉన్న వ్యాసుడు, ఈ వ్యాసుడు కాదు, ఇంకా కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, ఇటువంటి మహాత్ములంతా కలిసి అక్కడికి అడుగు పెట్టారు. వారు వచ్చి ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద ఆయన్ని పిలిచి, అయ్యా మీ గ్రామం చాలా మంచిది, ఇక్కడ బ్రహ్మజ్ఞానులు ఎక్కువ మంది ఉన్నారు, ఇది చాతుర్మాస్యం, ఈ కాలంలో మీ ఊళ్ళోనే ఉండి మేము చాతుర్మాస్య దీక్షను నడిపిస్తాం, ఈ నాలుగు నెలలు ఉండడానికి మాకు ఒక విడిది ఇవ్వండి, ఓ తోట ఇవ్వండి, ఆ తోటలోనే మేము హాయిగా కాలక్షేపం చేస్తాం, ఏదో భోజనాలకి యజ్ఞములకు ఏర్పాట్లు చేస్తే మా భోజనాలు మేమే వండుకు తింటాం, యజ్ఞములు చేస్తాం, మధ్యాహ్నం పూట మీకు భాగవతం చెబుతాం, భగవంతుడైన శ్రీహరి యొక్క అవతార విశేషములు వర్ణిస్తాం, పురాణములుగా మీకు వాటిని అందిస్తాం, ఈ ఏర్పాటు చేయండి అనగానే వాళ్ళు ఆనందపడిపోయారు. ఇంతకంటే అదృష్టం ఏముందండి, మా ఊళ్ళో మీలాంటి ఋషులు వచ్చి చాతుర్మాస్యాన్ని నడుపుతామంటే అది మాకు వరం అని వాళ్ళు ఏం చేశారు, ఆ ఊరిలో పెద్ద తోట ఒకటి ఉన్నది, ఆ తోటని విడిదిగా ఇచ్చారు. ఆ తోటలో ఋషులంతా చేరారు. వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారట. యజ్ఞం చేయాలన్నా పురాణాలు చెప్పాలన్న మాటల, వంటలు చేసుకోవడానికి కావలసిన కట్టెలు, పొయ్యి, ఆహార పదార్థాలు, గిన్నెలు, ఒకటి కాదు అదో పెద్ద పెళ్లి కంటే ఎక్కువ చాతుర్మాస దీక్ష అంటే, అందులో నియమాలు ఎక్కువ ఉంటాయి కదా, మరి ఏవి పడితే తినడానుకుండదాయే, అందుకని ఆహారాలు చాలా నియమంతో వాళ్లే వండుకు తినేవారు. నా పోటాడు ఒక్కొక్కడు ఉంటాడు, వాడు కొబ్బరి పడదు, అదే ఇక్కడికి వచ్చామనుకోండి ఒక్క పెరుగన్నంలో తప్ప అన్నింటిలోనూ కొబ్బరి వేస్తారే, మరి ఎలాగా, అందుకని ఎవడు వంట చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి, ఎవడు బాధపడది, అందుకని ఈ ఏర్పాట్లన్నీ చేశారట మొత్తం మీద. ఇవన్నీ అయ్యాక వాళ్ళకి అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి ఒక వాలంటీర్ అవసరమయ్యాడు. అక్కడ దత్తపీఠం లేదు కదా, ఉండుంటే ఎవరో ఒక వాలంటీర్ ఉండేవాడు చేసి పెట్టేవాడు. సెల్ ఫోన్లు ఉండేవి, ఫోన్ చేయగానే టక్కన పరిగెత్తుకొచ్చి ఏం కావాలండి అని అడిగేవారు. కానీ ఆ కాలంలో అవి లేవు. ఋషులకి కొన్ని కొన్ని పనులు, చిన్ని చిన్ని పనులు, అత్యావశ్యకమైన పనులు ఉంటాయి. ఏమిటి, నాయన మేము అక్కడ కాషాయ వస్త్రం ఎండ వేసుకున్నాం, ఆ వస్త్రం తెచ్చిపెట్టు, లేదా ఈ దండం తెచ్చిపెట్టు, కమండలం తెచ్చిపెట్టు, లేదా పువ్వులు కోసి పూజకి తీసుకురా అంటే తక్షణం చురుకుగా వెళ్ళి ఆ పని చేసి పెట్టేవాడు, ఈ వస్తువులు తెచ్చిపెట్టేవాడు ఒకడు కావాలి. అందుకని వాళ్ళు ఊళ్ళో వాళ్ళని, ఏమండి మా మంచి కుర్రాడు ఉంటే, బుద్ధిమంతుడు ఉంటే అప్పగించండి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మా ఊళ్ళో ఒక దాసి ఆవిడ ఉందండి, ఆ పని మనిషికి ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు చాలా బుద్ధిమంతుడు, చెప్పిన పనులు తక్షణం చేసి పెడతాడు, వాడిని మీకు అప్పగిస్తామండి, వాడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడే ఉంటాడు, వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తకపోవడాలు అవి ఉండవు, ఈ గందరగోళాలు లేకుండా మీ దగ్గరే 24 గంటలు చేతులు కట్టుకు కూర్చుని హమేషా మీకు కొలువులో ఉండి సేవ చేస్తాడు అని పూర్వజన్మలో ఈ నారదుడిని అప్పగించారట. ఆయనకి కేవలం దాసీపుత్రుడు అని పేరు, పేరు కూడా లేదు అప్పుడు, కేవలం ఓ పనివాడు, పని ఆవిడ కొడుకు. ఈ దాసీపుత్రుడిని అప్పగించారు. ఈయన కూడా పెద్దల దగ్గర ఎంతో వినయంతో ఉంటూ ఎప్పుడు అక్కడే ఉండేవాట. ఏ క్షణంలో వాళ్ళకి ఏ పని అవసరమైతే ఆ పని చేసి పెట్టేవాడు. ఇలా శ్రద్ధతో వారి పనులు వారికి చేసి పెడుతూ వాళ్ళు పెట్టిన ఆహారం తినేవాడు. వాళ్ళు అన్నం వండుకున్నాక మిగిలిపోయిన గిన్నెలో మిగిలిపోయిన అన్నం వాడికి అన్నం పెట్టేవారట. పూర్వం ఏం చేసేవారంటే ఒక గిన్నెతో అన్నం వండుకుని అందులో ఉన్నది తాము వడ్డించుకు తిని ఈ గిన్నె అడుగులో మిగిలిపోతుంది చూసారా, ఈ అన్నమును పని వాళ్ళకి పెట్టేవారు. ఈ అన్నమును ఎంగిలి అంటారు. ఒకసారి ఆలోచించండి, గిన్నెలో మిగిలిపోయిన అన్నమును ఎంగిలి అనేవారట. అందుకే అది అతిథులకు పెట్టేవారు కాదు, గిన్నెలో మిగిలిపోయిన అన్నమే ఎంగిలి అంటే ఇవాళ బఫే కూడు చూస్తే వాళ్ళు ఏమంటారో. ఈ కుడి చేత్త ఎంగిలి గరిటి చేత్తో పుచ్చుకుని ఎడం చేత్తో పళ్ళెం పెట్టుకుని అదే గరిటతో వడ్డించుకుని మళ్ళీ దీంతో తింటూ మళ్ళీ మోచేతు నుంచి మజ్జిగ సాంబారు ఆ డబ్బాలో పడుతూ ఉంటే దాన్ని అందరికీ ప్రసాదంగా పెట్టేస్తున్నాం మనం. జైలు కూడు ఆ తినేటప్పుడు కొంచెం నియమ నిష్ఠలు పాటించి ఒక పక్కన నిలబడాలి. ఎంగిలి చేత్తో వడ్డించుకోకూడదు, అవతల వాళ్ళని వడ్డించబడాలి. మరి కంగారు కదా, ఓ తోసుకుపోవడం ఆ ఎంగిళ్ళు ఒకళ్ళదాతో. పైగా ఇంకోటి ఏంటి చెప్పనా, ఎంగిళ్ళు ఎంగిలి చేత్తో వడ్డించుకొని నిలబడి తిట్టడం పక్కన పెడితే అన్నం తింటున్నసేపు మాట్లాడడమే, వీడి నోట్లో ముద్ద వాడి నోట్లో పడుతుంది, వాడి నోట్లో ముద్ద వీడి నోట్లో పడుతుంది, ఈ నవ్వులతో ఉన్నది వాడి నోట్లో పడితే అది ఎవరు రుచేమో ఏమిటో మరి కర్మ. ఇవన్నీ మహాపాపాలని చెప్పారు. ఆ రోజుల్లో అడుగున మిగిలిన శేషాన్నమే ఎంగిలట. అటువంటి ఎంగిలన్నం ఈ పిల్లాడికి పెడితే మంగళమనుచును వారల ఎంగిలి భక్షింతు. నేను మంగళమస్తు మహాత్ములు తిని శేషాన్నం నాకు పెట్టారు, భుక్తాన్నం పెట్టారు అని సంతోషంతో అన్నం తినేవాట. పెద్దలు తినగా మిగిలిన అన్నం ప్రసాదం, అది తినేవాడు ఈయన. ఇంక వాళ్ళు మధ్యాహ్నం పూట ఊళ్ళో అందరికీ కూర్చోబెట్టి పురాణం చెప్పేవారు. ఆ పురాణం చెప్పేవాళ్ళంతా మహాత్ములు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయంలో పురాణం చెప్పేవారు. వాళ్ళు పురాణం చెబుతూ ఉంటే వారల్ విష్ణు చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీనులం చేరం. వాళ్ళు శ్రీకృష్ణుడి గురించి కథలు చెప్పేవారు, పాటలు పాడేవారు, శ్లోకములు మధురంగా గానం చేసేవారు, స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా భగవంతుడైన వాసుదేవుని పురాణ కథలు చెప్పారు, ఆయన అవతారాలు గురించి చెప్పారు, మత్స్యావతారం, కూర్మావతారం వంటి అవతారాల గురించి చెప్పేవారు, దుష్ట శిక్షణ గురించి చెప్పేవారు, భక్తుల్ని అనుగ్రహించిన కథలు చెప్పేవారు. ఆ కథలు కుర్రాడు వినేవట్టండి. ఊళ్ళో వాళ్ళంతా మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ పోతూ ఉండేవాళ్ళండి. కూర్చున్న వాళ్ళకి ఎక్కువ నిలకడ ఉండదు కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ కుర్రాడు ఒక్కడు మాత్రం అలాగే కూర్చుని వాళ్ళు ఎదురుగుండా చేతులు కట్టుకుని ఆనందంతో ఆ కథ వినేవట్ట. కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేవి ఆయనకి. కథ వింటున్నంతసేపు అలా ఆనందంతో నీళ్లు కరిచేవాడు, కన్నీళ్లు కరిచేసేవాడు ఆయన. ఆయన మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఒక్కొక్కప్పుడు హరిని వర్ణిస్తూ ఉంటే ఆ ఋషులు, ఆ హరి ఈ కుర్రవాడి హృదయంలో తాండవమాడేవాట. భాగవతం వినేవాళ్ళు కొంతమంది ఉంటారు అదృష్టవంతులు, ఆ కథ వింటున్నంతసేపు వాళ్ళ హృదయంలో భగవంతుడు అలా తాండవమాడతాడు, కనబడుతూనే ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఆ కుర్రవాడిని చూసేవారట. ఈ కథ చెప్పేవాళ్ళు, కథ చెప్పేవాళ్ళు కుర్రవాడిని చూస్తుంటే కుర్రాడు అలా కన్నీళ్లు పెట్టుకుని ఆనందంతో కృష్ణ వాసుదేవ అంటూ తన్మయత్వంతో మాట్లాడేవాట. అలా 4 నెలల పాటు ఋషులకు సేవ చేశాడు ఈ పిల్లవాడు. వాళ్ళు పెట్టిన ఆహారం తిన్నాడు, వాళ్ళు చెప్పిన పురాణం విన్నాడు. పురాణం విన్నంతసేపు ఆనందంతో కన్నీళ్లు కారుస్తూనే ఉండేవాడు, ఆనందాసురులు కారుస్తూనే ఉండేవాడు. 4 నెలలు క్షణంలో గడిచిపోయింది. ఎంతండి కాలం? 7 రోజులు అనుకుని వాడు మొదలు పెడతాం, ఆఖరి రోజు వచ్చేస్తుంది మనకి. ఇలాంటి ఎన్ని ఆఖరి రోజులు వెళ్ళిపోయాయో, కొంతకాలానికి మనమే ఆఖరి అయిపోతాం. ఇది సృష్టి రహస్యం. ఈ విధంగా క్రమంగా కాలం గడిచిపోయింది, 4 మాసాలు గడిచాయి. ఇంక ఈ బ్రహ్మజ్ఞానులు అన్నారు, అయ్యా మీ దయ వల్ల, మీ ఊరి వాళ్ళ సహకారం వల్ల మేము చాతుర్మాస్య దీక్ష మీ ఊళ్ళో గడిపాం, ఇక ఈ వ్రతం పూర్తయింది, మా దారిన మేము వెళ్ళిపోతున్నాం, మీ అందరికీ మంగళాశీర్వచనం ఇచ్చి మేము వెళ్ళిపోతాం, మేము ఎక్కడ నిలకడగా ఉండం, ఒక్క చాతుర్మాస్య కాలంలోనే నిలకడగా ఉంటాం, తక్కిన వేళల్లో తీర్థయాత్రలు చేస్తూ తిరుగుతాం, మేము సంచార జీవులం, ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఆయా ప్రదేశాల్లో దేవతలను సేవిస్తూ దాన ధర్మములు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం, అందువల్ల మీ దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ తీర్థయాత్రలు కొనసాగిస్తామనగానే ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళని సాగనంపారు. ఒక్క ఈ కుర్రాడు మాత్రం ఊరు చివరికి వచ్చి, నేను ఊళ్ళోకి వెళ్ళను, నేను మీతోనే వస్తాను, నన్ను కూడా మీతో రానివ్వండి అన్నట్ట. ఎందుకని? ఈ 4 నెలలు వీళ్ళతో ఉన్నాక వీళ్ళతో బంధం పెరిగిపోయింది. వీళ్ళు చెప్పే పురాణం వింటున్నంతసేపు హరి మీద భక్తి అంతకంతకీ పెరిగిపోయింది. అందువల్ల ఇక నేను మీతోనే వస్తాను, మీతో యాత్రలు చేస్తాను, నాకు హరికథలు వినిపించండి, హరిభక్తి నాలో పెంచండి, నేను ఊళ్ళోకి వెళ్ళలేను, ఈ సంసారంలో నేను పడలేను, ఇక్కడే ఉంటానడగానే వాళ్ళు నవ్వి, నాయన నీకు తల్లి ఉందిరా, అప్పుడే నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు కుర్రాడివి, తల్లిదండ్రులు జీవించి ఉండగా వారికి సేవ చెయ్యాలి, చచ్చిపోయాక వాళ్ళకి కర్మకాండలు చెయ్యాలి, తల్లిదండ్రులకు చేయవలసిన కాండలన్నీ చేశాక అప్పుడు సన్యాసం స్వీకరించాలి, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నీ తల్లి నిన్ను, నాయన ఈ ఋషులతో వెళ్ళు అంటే నువ్వు వెళ్ళొచ్చు, కానీ మీ అమ్మ వదలదు, ఎందుకంటే ఆవిడికి భర్త లేడు, నువ్వు ఒక్కడివే కొడుకువి, నువ్వు ఆ తల్లి దగ్గరుండి ఆవిడ సేవించాలని ఆవిడ కోరుతోంది. సన్యాసాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు అనుమతి కావాలండో, వాళ్ళు అనుమతి ఇవ్వకపోతే వెళ్ళడానికి వీల్లేదు, రహస్యంగా పారిపోవడానికి వీల్లేదు, దానికి చాలా నియమాలు ఉంటాయి. కాబట్టి నీ తల్లి అనుమతి లేకుండా మాతో రావడానికి వీల్లేదు, ఆవిడ నిన్ను అనుమతించదు, కంగారు పడకు, కొద్ది రోజులు నువ్వు ఇంట్లోనే ఉండు, మీ తల్లిని సేవించు, ఆ భగవంతుడే నీకు తగిన మార్గం చూపిస్తాడు, మేము చెప్పిన పురాణములను గుర్తుకు తెచ్చుకో, వినేసి దులిపేసుకోవడం కాదు. పురాణానికి ఒక లక్షణం ఉంది, ఈ విన్నంతసేపు ఆనందంతో అబ్బో అబ్బోబ్బో అని వింటారట, ఒక్కసారి లేవగానే ఇలా దులుపుకోగానే ఏం చెప్పారాయినా అదే ఆలోచిస్తున్నామండి, 2 అవర్స్ చెప్పారు ఏం చెప్పారు అర్థం కాల అంటారట. ఇది పెద్ద బలహీనత మానవుడికి. అలాగే పురాణం విన్నంతసేపు ఇంక అందులో ఉన్నట్టే చేద్దాం అనిపిస్తుంది ప్రతివాడికి. నారదుడు ఎలా చేశాడో, వ్యాసుడు ఎలా చేశాడో, లేకపోతే ధ్రువుడు ఎలా చేశాడో, మనం కూడా అలాగే చేద్దాం, అలాగే నడుచుకుందాం అనిపిస్తుంది. అంటే దీనికి పురాణ వైరాగ్యం అని పేరు అనమాట. ఈ పురాణం వింటున్నంతసేపు ఇంకెప్పుడు ఇక్కడ మైసూరులోనే ఉండిపోదాం అనిపిస్తుంది. కానీ ఒకసారి స్వస్తి అన్నాక మైసూరులో ఎంతకాలం ఉంటామండి, ఊసూరు ఉంటుంది ప్రాణం కదండి, హోసూరు ఇంకో సోరకో పోతామండి, లేదా పిల్లల దగ్గరికి పోతామండి అంటారట. ఈ మానవులకి నిలకడెక్కడ ఉంటుంది? అలా కాకుండా ఈ పురాణములు నెమరు వేసుకో, పూర్తిగా గుర్తుకు తెచ్చుకో, విను, హరిస్మరణ చెయ్యి. కొంతకాలం పోయాక నాయన నీకు భగవంతుడు ఒక మార్గం చూపిస్తాడు అని ఆ ఋషులు వెళ్ళిపోయారు. ఆ గురువుల్ని విడిచిపెట్టడం ఎంత కష్టమో తెలుసా? గురువులతో ఉన్న వాత్సల్య బంధం అంత తేలిక కాదు. గురువులు కన్నబిడ్డల్లా చూశారు కదండి ఆయన్ని. అందుకని తండ్రి లాంటి గురువుని విడిచిపెట్టి వెళ్ళలేము. నేను ఎప్పటికప్పుడు ఈ పురాణం ఒక్క పూట చెప్పిన తర్వాత స్వామీజీ పాదాలకి నమస్కరించి వెళ్ళొస్తానని చెప్పాలంటే బాధ నాకు. వెళ్ళలేను, ఉండలేను, వెళ్ళలేను, ఉండలేను. ఇది ఒక విచిత్ర బంధం, గురు శిష్య బంధం అంటే. ఆ బంధం అనుభవించిన వాడికి తెలుస్తుంది. మీకు నేను చెప్పాలా, ఏళ్ల తరబడి వస్తున్నటువంటి వాళ్ళకి ఆ బంధం నుంచి బయటపడాలంటే చాలా కష్టం. భార్య, భర్తలు, తల్లిదండ్రులు అందరినీ విడిచిపెడతా అంట, కానీ కరుణాస్వరూపుడైన గురువుని విడిచిపెట్టి వెళ్ళడం ఉందే, అది శిష్యునికి చాలా కష్టం. పద్మపాదుడు శంకరుడి కోసం ఏడ్చాడు, వ్యాసుణ్ణి విడిచిపెట్టలేక వైశంపాయనుడు గొల్లును ఏడ్చాడు, మహాత్ములైన ఋషులంతా తమ గురువుకి దూరమైనప్పుడు పడిన బాధ ఎంతో బాధ అనమాట. ఆ బాధ మానవ మాత్రుడు వర్ణించలేడు. అందుకే దాసీపుత్రుడిగా ఉన్న నారదుడు వారి మాట కాదనలేక ఇంట్లోకి మరలి మరలి వాళ్ళని చూస్తూ దుఃఖంతో వెళ్ళిపోయాడు. కాకపోతే వాళ్ళు జ్ఞానులు కదా, ఆ జ్ఞానులు ఈయనకిచ్చిన వరం వల్ల వాళ్ళు చెప్పిన కథలు ఎప్పుడూ మర్చిపోలేదు, మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నాడు, నెమరు వేసుకున్నట్ట. పూర్తిగా భాగవతం అంతా ధారణలో ఉండిపోయింది. అందువల్ల భాగవతం వినేవాడు. వాళ్ళు ఆయనకి నారాయణ మంత్రం ఇచ్చారు, ఆ మంత్ర జపం ఎప్పుడూ విడిచిపెట్టకుండా చేసుకునేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఈయన గురువులు ఇచ్చిన మంత్ర జపం చేసుకుంటూ, గురువులు చెప్పిన పురాణాన్ని నెమరు వేసుకుంటూ కొంతకాలం గడిపాడట. ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపాడు. వాళ్ళమ్మ ఏదో ఇళ్లలోంచి పాచి పని చేయగా వచ్చినటువంటి ఆహారం పట్టుకొచ్చి పెట్టేదిగా, అది ఆహారము శరీరమునకు అవసరము గనక తినేవాడు, కానీ తిండి మీద భ్రాంతితో తినేవాడు కాదు. వీళ్ళమ్మ మాత్రం, నా కొడుకు ఇంకా పెద్దవాడు అవుతున్నాడు, కోడలు వచ్చేస్తుంది, ఇంకేముంది, మనవలు మనవరాళ్ళు వస్తారు, వీళ్ళతో ఆడుకుందాం అనుకుంది. మనవల గురించి ఆవిడ ఆలోచించింది, తన గురించి ఆలోచించుకోలేదు ఆవిడ. ఒకనాడు తెల్లవారుజామున తాను పనిచేస్తున్న ఒక ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో వాళ్ళకి ఆవులున్నాయి, ఆవులకి గడ్డి వేసి పాలు పితకడానికి వెళ్ళింది. అది తెల్లవారుజాము. పైగా అన్నిటికీ మించి అవి కృష్ణపక్షపు కాలం. తెల్లవారుజామున కటికి చీకటిగా ఉంది, ఇంచుమించుగా 4-3 గంటల సమయం అది. ఆ చీకట్లో ఒక యజమాని గారింటిలో ఆవు పాలు పెతకడానికి వెళ్ళిందనమాట. ఆవులకి గడ్డి వేయడానికి గడ్డి మేటు దగ్గరికి వెళ్ళింది. గడ్డి తీసి ఆవులకు వేద్దామని ఆ గడ్డిలోకి అడుగు పెట్టగానే కర్మగారి ఆ గడ్డిలో ఒక నల్లని తాచుపాము ఉన్నది. అది తాచుపాము కాదు, కాలసర్పం, మృత్యు ఆ రూపంలో వచ్చింది. ఆవిడకి యోగం అలా ఉన్నది. ఆ నల్ల తాచుపాము, భయంకరమైన సర్పం ఉందే, ఆ సర్పం దగ్గరికి వెళ్ళింది. దాన్ని తోక తొక్కింది. పైగా తోక తొక్కిన త్రాచు అని ఒక సామెత ఉంది తెలుగులో. పాముని ఎక్కడైనా తొక్కినా పర్లేదు, కానీ తోక తొక్కితే మాత్రం అది వెంటనే కాటేసి చంపేస్తుంది అనమాట. ఒక్కసారి ఈవిడ తాచుపాము తోక తొక్కడంతో బుస్సున పైకి లేచి ఆ అమ్మాయి నుదుటిన కాటు వేసింది ఆ పాము. తోక త్రొక్కబడి మునినాథ అని పోతన గారు తెలుగులో అనువాదం చేశారు. అది మళ్ళీ మామూలు పామా, చాలా పెద్ద భయంకరమైన పొడవైన కళేబరం కలిగిన పాము, విశాలమైన పడగ కలిగిన పాము. ఆ పాము కాటు వేయడంతో ఏమైందట, నీలాయత భోగ ఫణ వ్యాళ నల్ల విషమ హోగ్ర వహ్ని జ్వాల మాల వినిపాతితయ్యై వ్రాలెల్ నను గన్న తల్లి వసుమతి మీద. నల్లని విశాలమైన పడగ కలిగిన పాము ఎగిరి ఈ దాసిని కాటేయడంతో ఆ భయంకర సర్ప విష అగ్నితో నల్లగా మారిపోయిందిట. పాములు కాటేస్తే శరీరం వెంటగా నల్లబడిపోతుంది. దగ్ధమైపోయిన కట్టి అయిపోయింది ఆవిడ, నోట్లోంచి నొరగొచ్చింది. కుమారాను కరుపరిచి కింద పడి చచ్చిపోయింది, క్షణంలో చచ్చిపోయింది. ఈ నల్లత్రాచు పాము విషం వల్ల ఆ క్షణమే చచ్చిపోయిందిట, తక్షణమే చచ్చిపోయిందిట, ఏమి మళ్ళీ ఆలస్యం లేదనమాట. ఈ విధంగా పాము కాటితో నన్ను కన్న తల్లి కింద పడిపోయింది. ఇదంతా నారదుడు చెబుతున్నాడుగా, తన పూర్వజన్మ రహస్యాన్ని వ్యాసుడికి చెబుతూ, వ్రాలెన్ నన్ను కన్న తల్లి వసుమతి మీద, నా తల్లి కింద పడి చచ్చిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఈ శబ్దం విని వచ్చారు. మా అమ్మని చూశారు, అయ్యో పాపం ఈ వెర్రావిడ అకాల మృత్యువు పొందింది, కాలదేవత మృత్యుదేవత ఈ కాలసర్పం రూపంలో వచ్చి కాటు వేసింది, ఈవిడ చచ్చిపోయింది. ఈ కుర్రాడు ఎంత దురదృష్టవంతుడు, చిన్నప్పుడే పుత్రుణ్ణి, చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు, ఇప్పుడున్న తల్లి పోయింది, పాప వీడికి ఎవరు దిక్కు అనుకున్నారట. కానీ నారదుడు ఒక్కడ మాత్రం దుఃఖము పొందలేదు, సంతోషము పొందలేడు. ఆయన ఏమనుకున్నాడో తెలుసా, తల్లి నేల మీద పడి చచ్చిపోతే పరమాత్మ అన్నీ విడిచిపెట్టి ఋషులతో తపస్సు చేసుకుని తీర్థయాత్రలు చేసి సన్యాస జీవితం గడపాలి, తరించాలి అని కోరుకున్నాను నేను. నా యాత్రా జీవితానికి, నా సన్యాస జీవితానికి మా అమ్మ అడ్డంగా ఉంది. అమ్మ ఉంటే ఆవిడ అనుజ్ఞ లేకుండా వెళ్ళకూడదు నేను, అందుకని ఉన్న అడ్డంకిని ఇలా తొలగించేసావా అనుకున్నట్ట. అంత వైరాగ్య సంపన్నుడు ఆయన. మళ్ళీ తల్లి మీద ద్వేషం కాస్తుమ్మా, మళ్ళీ ఇది విని అజ్ఞానంలో పడకూడదు మనం. ఆయన నిర్వికారుడు, పుట్టడం చావడం రెండింటినీ సమానంగా చూసే మహాత్ముడు. అందుకే తల్లి యొక్క బంధం తొలగిపోయింది అనుకున్నాడు. ఆ తల్లికి చేయవలసిన పరలోక క్రియలు చేశాడు, దహన సంస్కారాలు, జలతర్పణాలు అన్నీ ఇచ్చేశాడు. ఇచ్చి ఆఖరిన ఊళ్ళో ఉన్న బంధం అంతా వదిలించుకుని ఇల్లంతా ఊరి వాళ్ళకి వదిలేశాడు. ఇక తన దారిని తాను బయలుదేరాడు. అంటే ఇక తల్లితో బంధం లేదు గనక తల్లికి చేయవలసిన ఉత్తర క్రియలు చేసి స్వేచ్ఛాజీవి అయి సంచారజీవి అయి గురువులిచ్చిన మంత్ర జపం చేసుకుంటూ భాగవతం తలుచుకుంటూ బయలుదేరాడు. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదానికి గమ్యం లేదు. దొరికిన ప్రాంతంలో ఆహారం దొరికితే తిన్నాడు, దొరికితే తిండి తిన్నాడు, లేకపోతే లేదు. శరీరము నిలబడ్డానికి తిన్నాడు, రుచుల కోసం తినలేదు. పాయసం చేసి పెట్టండి, పెసరట్టు ఉప్మా చేసి పెట్టండి అలా, పెసరట్టు లేదు. పెసరట్టు దొరికితే పెసరట్టుతో బతికాడు, ఏమీ లేకపోతే ఆకులతో బతికాడు ఆయన. ఈ విధంగా దొరికితే తింటూ ఎటు కనబడితే అటు వెళ్ళిపోయాడు ఆయన. ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ అద్భుతంగా వర్ణించేశారు మూలంలో కానీ తెలుగులో కానీ. ఆయన పొదలతో చెట్లతో గుట్టలతో పుట్టలతో ఉన్న ప్రాంతాలన్నీ వెతికాడు, వనములు తిరిగాడు, జనపదాలు తిరిగాడు, పౌరపదాలు తిరిగాడు, పక్కణములు తిరిగాడు, పట్టణములు తిరిగాడు. పక్కణము అంటే బోయవాళ్ళు ఉండే గ్రామం, అడవుల్లో ఉండే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిని సంస్కృతంలో పక్కణం అంటారు. అవన్నీ తిరిగాడు ఆయన. అలా తిరిగి 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 చిట్ట చివరికి ఒకసారి ఒక పెద్ద చెరువు దగ్గరకు వచ్చాడు. అప్పటికి వయస్సు పెరుగుతోంది, తిరిగి తిరిగి శరీరం అంతా అలిసిపోయింది, చెమట పట్టేసింది అనమాట. మంచి వేసవికాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎలా ఉంటుందో, మే నెలలో మా ఏలూరులో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ ప్రాంతం అప్పుడు అనమాట. ఒళ్ళంతా చెమట్లు పట్టేసి దాహం పట్టేసింది. ఆ దాహం పుట్టిన సమయంలో ఎదురుగుండా పెద్ద సరోవరం ఉంది, అందులోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కుని కడుపారా నీళ్లు తాగి ఒడ్డున కూర్చున్నాడు. కళ్ళు అలా మూసుకున్నాడు.